ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి చెందునో, అప్పుడు నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సెలవిచ్చాడు. శ్రీ వీరబ్రహ్మంగారు శ్రీ మహావిష్ణువు అవతారంగానే భావిస్తారు. కారణజన్ముడైన బ్రహ్మంగారు కులాలు మతాలు మానవ కల్పితాలని, భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని, సర్వమానవ సమానత్వంను బోధించడమే కాకుండా తను ఆచరించి లోకానికి చూపాడు. బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, మహమ్మదీయుడైన సిద్ధయ్యను, మాదిగయైన కక్కయ్యను తన శిష్యులుగా చేర్చుకున్నాడు. అన్నాజయ్యకు బణగానపల్లెలోని మఠమును, సిద్ధయ్యకు సజీవ సమాధి తర్వాత దర్శనమిచ్చి తన యోగదండమును, పాదుకలు, శిఖాముద్రిక, చేతిబెత్తమునిచ్చి సత్కరించాడు. మూఢాచారాలు అజ్ఞాన జీవితాలని, వాటిని విసర్జించాలని తన మహిమల ద్వారా చాటి చెప్పాడు. జాతరలు జంతుబలులు నిషేధించమని కోరాడు. శ్రీ వీరబ్రహ్మంగారు జగతిలో ముందు జరగబోయే విషయాల గురించి తన కాలజ్ఞానమునందు వివరించినాడు. భవిష్యత్తులో జరగబోయే వింతలు విశేషాల గురించి ముందుగా వివరించడం భగవదాంశ సంభూతుడైన శ్రీ వీరబ్రహ్మంగారికి మాత్రమే సాధ్యం. కాలజ్ఞానంలో ముప్పాతిక భాగము బనగానపల్లెలో భూస్థాపితం చేసి దానిపై ఒక చింతమొక్కను నాటడం జరిగింది. ఒక వంతు మాత్రమే మనకు లభ్యమగుచున్నది. కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు జరుగుట వల్లనే కాలజ్ఞానం బహుళ ప్రజాదరణ పొందినది. లోకంలో ఏవింత జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని అనటం పరిపాటి. కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని సత్యాలు. భారతదేశం పరదేశీయుల పాలనలో మ్రగ్గును అన్న విషయాన్ని 300 సంవత్సరాల క్రితం ఊహించాడు. అట్లే ఉత్తర దేశమున వైశ్యకులమునందు ఉత్తమ గాంధుకుడు జనయించేను, వాడు ఏకునే చేపట్టి జనులనేకంబు చేసి స్వరాజ్యమును తెచ్చేను, మహాత్మాగాంధీ ఆవిర్భావమును భారతదేశమునకు స్వాతంత్రమును సముపార్జించుటను ఆనాడే తెలిపాడు. ఏకునే చేపట్టి జనులనేకంబు చేసి అని ప్రవచించుట ద్వారా గాంధీగారు నడిపిన స్వదేశీ జాగరణోద్యమమును, విదేశీ వస్త్రాల విసర్జనను ముందుగానే సెలవిచ్చాడు. 2 పేరైనవాడు దేశాన్ని 18 పాలించేను. నెహ్రూగారు దాదాపు 18 ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించాడు కదా. మంచినీటితో దీపాలు వెలిగింతురు అనగా నేటి జలవిద్యుత్తు నీటి నుండి పుట్టినదే కదా. జలవిద్యుత్తుతో విద్యుత్ దీపాలు వెలుగుచున్నాయి కదా. ఈశాన్యము నుండి విషగాలి వీచి విపరీతంగా నరులంతా చచ్చెదరు. 1984 డిసెంబర్ నెలలో భోపాల్ దుర్ఘటన అందుకు ప్రత్యక్ష నిదర్శనము. ఫ్యాక్టరీ నుండి విషవాయువు వెలువడి వేలాది మంది చనిపోయారు, ఎంతోమంది చూపును కోల్పోయారు. చిత్ర విచిత్రమైన యంత్రాలెన్నియో భువిలోన విరివిగా వచ్చేను, సృష్టిని మార్చుటకు మానవుడు యత్నంబు చేసేను. నేడు అనేక రకాలైన యంత్రాలు, కంప్యూటర్లు మానవుని జీవన శైలిని పూర్తిగా మార్చివేశాయి కదా. ఈ విధంగా శ్రీ వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగా తెలియజేయుట ద్వారా మహాజ్ఞానిగా, తత్వవేత్తగా, దార్శకునిగా ప్రశస్తి చెందాడు. కాలజ్ఞానమునకు సాంద్ర సింధు వేదమని ప్రసిద్ధి. కాలజ్ఞానంలో చెప్పిన మరికొన్ని సత్యాలు. శ్రీ వెంకటేశ్వరుని మహిమ హెచ్చేను, ముడుపులన్నీయు తిరుమలకు చేరేను, పల్లెలన్నీయు పట్టణములయ్యేను, పట్టణాలన్నీ పల్లెలయ్యేను, గుర్తు తెలియని రోగాలు పుట్టేను, వీధికొకడు వైద్యుడయ్యేను, నాస్తికవాదులు అధికమయ్యెదరు, దొంగ సన్యాసులు పూజింపబడెదరు, సరస్వతిని అంగళ్లలో పెట్టి అమ్మెదరు, ఆంధ్రదేశమున ఉప్పెనొకటి వచ్చి దేశాన్ని నాశనంబు చేసేను, కులగోత్రములు వదిలి కళ్యాణములు జరిగేను, పెండ్లికాకమునిపే పరపురుషుని కలియు స్త్రీలు అధికమయ్యెదరు, హైందవత్వాన్నే మంటగలిపి ఒళ్లంతా కనిపించు బట్టలు ధరించు స్త్రీలు అధికమయ్యెదరు, లేపాక్షి బసవన్న లేచి రంకెలు వేయును, సిరిమెళ్ల ఆంజనేయుడు నిజరూపము దాల్చి కనిపించును, ఈత చెట్టొకటి పగటిపూటంతయో నిలబడి రాత్రియగుసరికి భూమిపై పరుండి నిద్రపోయేను, బెజవాడనందున్న కృష్ణమ్మ ఉగ్రరూపము దాల్చి ఇంద్రకీలాద్రిపైకి ఎగిసేను, కనకదుర్గమ్మను ముక్కు వరకు నీట ముంచేను. శ్రీ వీరబ్రహ్మంగారు క్రీస్తుశకం 1608-1693 మధ్యకాలమున జీవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆయన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబల కన్నకొడుకు. పాపాగ్ని పీఠాధిపతులు, విశ్వబ్రాహ్మణులు, వీరభోజాచార్య వీరపాపమాంబల పెంచిన బిడ్డ. ఆ పుణ్యదంపతులు తమకు భగవత్ప్రసాదముగా లభించిన శిశువుకు వీరంబొట్లయ్యగా నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచారు. వీరంబొట్లయ్య 13 ఏళ్లకే సకల విద్యలలో ఆరితేరినవాడయ్యాడు. ఇంతలో వీరభోజాచార్యులు పరమపదించడంతో తల్లిని ఓదార్చి ముక్తిమార్గమును పిండోత్పత్తి క్రమమును బోధించినాడు. తల్లి అనుమతి తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. మార్గమధ్యంలో హరిహరక్షేత్రము వద్ద వీరంబొట్లయ్యకు ఒక రాకుమారుడు తారసిల్లినాడు. ఆ రాకుమారుడు పొరపాటున గోహత్య చేసినందున ప్రాయశ్చిత్తముగా ఆనందభైరవ యోగిగా మారాడు. వీరంబొట్లయ్య అతనికి ద్వాదశ మహామంత్రమును శాపోసనమును ప్రసాదించెను. అతడే మరుజన్మలో దూదేకుల సిద్ధయ్యగా పుట్టి వీరబ్రహ్మంగారి ప్రియశిష్యుడుగా మారాడు. వీరంబొట్లయ్య తీర్థయాత్రలు సేవిస్తూ కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు చేరుకుని గరిమిరెడ్డి అచ్చమ్మగారింట గోవుల కాపరిగా చేరినాడు. గోవులను రవ్వలకొండపై మేపి జుర్రేరులో నీరు త్రాగించి సాయంకాలం గోవులను ఇంటికి చేర్చుట వీరంబొట్లయ్య నిత్యకృత్యము. అడవిలో గోవులను ఒకచోట మందగా నిలిపి వాటి చుట్టూ ఒక గీత గీసి రవ్వలకొండ గుహలో కూర్చుని కాలజ్ఞానం రాసేవాడు. గోవులు వీరంబొట్లయ్య గీసిన గీతలోనే ఉండేవి, గీత దాటి పోయేవి కావు. అయినప్పటికీ ఆవులు పుష్టిగా ఉండి పుష్కలంగా పాలిచ్చేవి. ఒకనాడు గరిమిరెడ్డి అచ్చమ్మ పరీక్షింపదలచి అడవికి పోయి చూడగా ఆవులు గీతలోపల వీరప్పయ్య గుహలో కూర్చుని తాళపత్రములపై వ్రాయుటను గమనించింది. గుహ దేదీప్యమానముగా వెలుగుట గమనించింది. బాలుడు సామాన్య బాలకుడు కాడనుకుని భగవదాంశ సంభూతుడని భావించి వీరప్పయ్యను గోవులను తోలుకుని ఇంటికి రాగానే అతనిని క్షమాపణ వేడుకుంది. వీరప్పయ్య ఆమెకు ద్వాదశ మంత్రాక్షరమును కాలజ్ఞానమును బోధించినాడు. అచ్చమ్మ బాలుని గొప్పతనమును మహిమలను గుర్తించి గోపాలవృత్తి మాన్పించి వీరప్పయ్య కోసం ఒక మఠమును కట్టించి ఇచ్చింది. వీరప్పయ్య గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట 12 సంవత్సరాలు ఉన్నాడు. గరిమిరెడ్డి అచ్చమ్మ కొడుకు బ్రహ్మానందరెడ్డికి గుడ్డితనం సంక్రమించింది. వీరప్పయ్య అతనికి చూపును ప్రసాదించాడు. ఈ విషయం తెలిసిన బనగానపల్లె నవాబు వీరప్పయ్య మహిమలను పరీక్షింపదలిచినాడు. వీరప్పయ్యను సగౌరవంగా తన ఆస్థానానికి ఆహ్వానించి ఒక పళ్ళెంలో మాంసాహారమును గుడ్డతో కప్పి సమర్పించగా దానిని వీరప్పయ్య పోలుగా మార్చినాడు. వీరప్పయ్య మహిమలను ప్రత్యక్షంగా చూసిన నవాబు వీరప్పయ్యను క్షమాపణ కోరాడు. వీరప్పయ్య నవాబుకు కాలజ్ఞానమును బోధించినాడు. వీరప్పయ్య అన్నాజయ్యకు మఠం బాధ్యతలు అప్పగించి కడప జిల్లాలోని కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నాడు. కందిమల్లయ్య పల్లెలో వడ్రంగం చేస్తూ తన వద్దకు వచ్చువారలకు కాలజ్ఞానం బోధించేవాడు. పెదకుమెర్ల గ్రామంలో శివకోటయ్య అను విశ్వబ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఈశ్వర వరప్రసాద లబ్ధి అయిన గోవిందమ్మ అను కూతురు ఉంది. గోవిందమ్మకు పెళ్లి చేయ నిశ్చయించి అనేక సంబంధాలు చూడగా వాటిని నిరాకరిస్తూ తనకు నారాయణాంశ సంభూతుడైన వాడే తన భర్త కాగలడని నమ్మేది. పెళ్లి వయస్సు మించిపోయినను పెళ్లికి అంగీకరించడం లేదు. వీరప్పయ్య దేశ సంచారం చేస్తూ పెదకొమెర్లకు చేరుకుని దేవాలయమునందు బస చేయగా ఒకరోజున ఒక రెడ్డి జబ్బుపడి చనిపోగా ఆ శవమును దేవాలయం ముందు నుండి తీసుకుని పోవుచుండగా వీరప్పయ్య ఆ శవమును చూసి అతను చనిపోలేదని మృతునిపై విభూతి చల్లగా అతడు లేచి కూర్చున్నాడు. ఈ అద్భుతమును చూసిన గ్రామ ప్రజలు వీరప్పయ్యను భగవంతుని అవతారంగా కొలవసాగారు. ఈ విషయం తెలిసి శివకోటయ్య వీరప్పయ్యను తన ఇంటికి ఆహ్వానించి గోవిందమ్మనిచ్చి పెళ్లి చేశాడు. దంపతులిద్దరూ కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నారు. వీరప్పయ్యను వీరబ్రహ్మంగా పిలవసాగారు. వీరబ్రహ్మం గారికి 5 కుమారులు, 1 కుమార్తె. కుమారులు సిద్ధలింగయ్య, గోవిందయ్య, శివరామయ్య, పోతులూరయ్య, ఓంకారయ్య. కుమార్తె వీరనారాయణమ్మ. కందిమల్లయ్య పల్లెకు 8 కిలోమీటర్ల దూరాన ముడుమాల గ్రామముంది. ఆ గ్రామంలో పేరుసాయబు, ఆదంబి అను దూదేకుల దంపతులకు భగవత్ప్రసాదముగా ఒక కుమారుడు జన్మించినాడు. అతడే సిద్ధయ్యగా ప్రసిద్ధి చెందాడు. సిద్ధయ్య 17 ఏళ్ల వయస్సులోనే బ్రహ్మంగారిని చేరుకుని అతనికి ప్రియశిష్యుడుగా మారినాడు. తల్లిదండ్రులు ఎంత బలవంతం చేసినా సిద్ధయ్య ఇంటికి పోలేదు. వీరబ్రహ్మంగారు శిష్య సమేతముగా దేశాటన చేస్తూ హైదరాబాదుకు చేరుకున్నారు. హైదరాబాద్ నవాబు దర్బార్లో మంచినీటితో దీపం వెలిగించి తన మహిమలను చాటాడు. షేక్ సాయబును సిద్ధయ్యగా మార్చినందులకు కడప నవాబు నుండి పిలుపు వచ్చింది. సిద్ధయ్య కడప నవాబును దర్శించి నవాబుకు నమస్కారం చేయనందులకు నవాబు ఆగ్రహించాడు. తన నమస్కారమును తన గురువైన వీరబ్రహ్మేంద్రస్వాముల వారు తప్ప అన్యులెవరూ భరించలేరు, అందుకే నమస్కరించలేదని చెప్పగా కడప నవాబు నమ్మలేదు. అప్పుడు ఒక నల్లని గుండును తెప్పించి సిద్ధయ్య ఆ గుండుకు నమస్కరించగా అది పెద్ద శబ్దముతో బ్రద్దలయ్యింది. కడప నవాబు తన తప్పును తెలుసుకుని సిద్ధయ్యను గౌరవించి పంపించాడు. శ్రీ వీరబ్రహ్మంగారు శిష్య సమేతంగా నంద్యాలకు పోతూ మార్గమధ్యంలో దాహమేగా ఒక లోహకారుని దాహం అడిగినాడు. అతడు తను చేస్తున్న పనికి అంతరాయం కలిగినందులకు కోపగించి కరిగించిన లోహమును మూసలో పోసియగా వీరబ్రహ్మంగారు దానిని గడగడా త్రాగినాడు. నంద్యాలలో బ్రహ్మంగారి మహిమలు తెలిసిన ఇతర వర్ణాల వారు పూజించగా విశ్వబ్రాహ్మణులు మాత్రం హాజరు కాలేదు. విశ్వబ్రాహ్మణులకు బుద్ధి చెప్పుటకై పుట్టెడు వండిన అన్నమును సిద్ధేచే తినిపించినాడు. విశ్వబ్రాహ్మణులు తమ తప్పు తెలుసుకుని బ్రహ్మంగారి కాళ్లమీద పడి క్షమాపణ వేడుకున్నారు. ఒకనాడు సిద్ధయ్యకు శరీరంలోని షట్చక్రాలను వాటి అధిష్టాన దేవతల గురించి వివరిస్తుండగా చాటుగా విన్న మాదిక కక్కయ్య ఇంటికి పోయి నిద్రిస్తున్న తన భార్యను చంపి పొట్ట చీల్చి చక్రాల కోసమే వెతికాడు. కానీ అతనికి ఏ చక్రాలు దేవతలు కనిపించలేదు. కక్కయ్య నెత్తి నోరు బాదుకుంటూ బ్రహ్మంగారిని చేరుకొని తను చేసిన పనిని చెప్పగా బ్రహ్మంగారు జాలిపడి కక్కయ్య భార్యను బ్రతికించాడు. కక్కయ్యను తన ప్రియ శిష్యునిగా చేర్చుకున్నాడు. ఈ విధంగా శ్రీ వీరబ్రహ్మంగారు అనేక మహిమలను ప్రదర్శించి ప్రజలలో పేరుకుపోయిన మూఢాచారాలను రూపుమాపాడు. వీరబ్రహ్మంగారు తన కుమారుడైన గోవిందాచారికి మఠభారం అప్పగించి జీవసమాధిని పొందాలని నిశ్చయించుకున్నారు. తను సజీవ సమాధిని పొందుటను సిద్ధయ్య భరించలేడని భావించి సిద్ధయ్యను పూజాపుష్పాల కోసం అడవికి పంపాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువుగారు సజీవ సమాధిని పొందాడని తెలుసుకుని గోడుగోడున దుఃఖించసాగాడు. దుఃఖావేశంలో ఆత్మహత్యకు ప్రయత్నించగా బ్రహ్మంగారు సమాధి నుండి బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చి అతనికి తన యోగదండమును, పాదుకలు, శిఖాముద్రిక, చేతిబెత్తమిచ్చి ముడుమాలకు పోయి వివాహం చేసుకుని సుఖంగా జీవించుమని ఆశీర్వదించాడు. ఆ తర్వాత శ్రీ వీరబ్రహ్మంగారు శాశ్వత సమాధిగతులైనారు. శ్రీ వీరబ్రహ్మంగారు శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి అనగా 5/5/1693 నాడు జీవసమాధి నొందిరి. కనుక కందిమల్లయ్య పల్లెలోనే కాకుండా దేశమునందలి వివిధ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీవారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్రను భక్తితో శ్రద్ధతో ఆలకించిన వారికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కటాక్ష వీక్షణాలు ప్రసరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి శ్రీ రామోజు జనార్దనాచారి.